ఇంతవరకు భగవద్గీత యొక్క మహాత్మ్యాన్ని, భగవద్గీత ఏ ప్రకారంగా మనకి ఉపయోగపడుతుందో, నిత్య జీవితంలో ఎలా మనం భగవద్గీతని అనుసరించి మన జీవితాలని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవటానికి వీలవుతుందో, భగవద్గీత యొక్క పుట్టుక ఎలా జరిగిందో, భగవద్గీత ఎంతటి మహత్తు కలిగినటువంటిదో, భగవద్గీత ప్రకారంగా మానవ పరమలక్ష్యమైనటువంటి మోక్షాన్ని అందుకోవటానికి మార్గాన్ని చూపిస్తుందో, ఏ విధంగా ఆత్యంతిక దుఃఖ నివృత్తి, శాశ్వత ఆనంద ప్రాప్తి కలిగించటానికి ఉపయోగపడుతుందో ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఇక మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. మరి విషాద యోగంతో ఎందుకు ప్రారంభించాడు వ్యాసుడు? విషాదం ఏ ప్రకారంగా ఉపయోగపడుతుంది? విషాదం కూడా ఒక యోగమేనా? విషాదం వల్ల భగవంతుడికి ఎట్లా దగ్గరగా కలుగుతాం అని విషాదాన్ని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మొదటి అధ్యాయము మొదటి శ్లోకంలోకి ప్రవేశించాం. ఒక్కసారి ఆ శ్లోకాన్ని మళ్ళీ పునశ్చరణ చేసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అధ ప్రథమాధ్యాయః అర్జున విషాద యోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్ర ఉవాచ అని ప్రారంభమైంది ఈ భగవద్గీత. అంటే మొట్టమొదటి శ్లోకమే ధృతరాష్ట్రుడి పేరు మీదుగా ధృతరాష్ట్రుడు మాట్లాడినట్లుగానే వచ్చింది. ఎందుకని ఇలా జరిగింది అని అంటే, యుద్ధరంగంలో ఏం జరిగిందో ఆ విశేషాలన్నీ చెప్పడానికి మరి ధృతరాష్ట్రుని యొక్క ఆంతరంగికుడైనటువంటి సంజయుడికి వ్యాస మహర్షి దివ్య దృష్టిని ప్రసాదించాడు. అందుకని ఆయన 10 రోజుల యుద్ధం జరిగిన తర్వాత, 10వ రోజున భీష్ముడు పడిపోయిన తర్వాత యుద్ధరంగం నుంచి హస్తినాపురానికి వచ్చి ధృతరాష్ట్రుడికి జరిగినటువంటి విషయాలు చెప్పడం ప్రారంభిస్తున్నాడు. అందులో భీష్ముడు పడిపోయిన విషయం చెప్పాడు. వెంటనే హతాశుడైపోయాడు ధృతరాష్ట్రుడు, ఎందుకంటే ఊహించింది కాదు ఇది. అందుకనే అంటున్నాడు, ఏదో అన్యాయం జరిగిపోయింది అని మనస్సులో భావించి ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటూ ప్రారంభం చేశాడు. ఈ ధృతరాష్ట్ర ఉవాచ అనేటువంటి విషయాన్ని కూడా మనం నిన్న చెప్పుకున్నాం. ఎందుకని అని అంటే, ధృతరాష్ట్రుడు 5000 సంవత్సరాలలో పుట్టినటువంటి ధృతరాష్ట్రుడే కాదు, ఇప్పుడు మనం అందరం కూడా ధృతరాష్ట్రులమే. ధృతరాష్ట్రుడు అంటే తనది కానటువంటి రాజ్యాన్ని గట్టిగా పట్టుకు కూర్చున్నటువంటి వాడు. మరి మనమేం చేస్తున్నాం? మనది కానటువంటి ఈ దేహాన్ని మనం గట్టిగా పట్టుకు కూర్చున్నాం. ఈ దేహం నాదేనన్నాం, అసలు ఈ దేహం నేనేనన్నాం. కనుక మనం కూడా ధృతరాష్ట్రులమే. మరి ధృతరాష్ట్రుడు ఆ ప్రకారంగా పాండవుల రాజ్యం చేతజిక్కింది కదా అని చెప్పి పట్టుకొని కూర్చుని ఈ భగవద్గీతను విన్నప్పటికీ కూడా ఆయనకి వంట పట్టలేదు, ప్రయోజనం కలగలేదు. అదే ప్రకారంగా మనం కూడా అలాగ ధృతరాష్ట్రుడిలాగా కనుక వింటే మనకి కూడా ప్రయోజనం కలగదు అని చెప్పి, ఓ ధృతరాష్ట్రులారా, మీరు కూడా ధృతరాష్ట్రుడిలాగా వినొద్దు, అర్జునుడిలాగా వినండి, మీ మనస్సును నిర్మలం చేసుకోండి, శాంతపరచండి, దానితో బుద్ధి సూక్ష్మమవుతుంది, సూక్ష్మ బుద్ధితోనే వేదాంతాన్ని గ్రహించండి అనేటువంటి విషయాన్ని చెప్పడానికే ఈ ధృతరాష్ట్ర ఉవాచ అనేటువంటి మాటని ఇక్కడ వాడటం జరిగింది. మరి దుష్టుడైనటువంటి ధృతరాష్ట్రుడి యొక్క పేరు మీదగానే ఈ భగవద్గీత ప్రారంభం అవుతా ఉంది. మరి ఆయనే అంటున్నాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని. అంటే ఈ కురుక్షేత్రము ధర్మక్షేత్రము అని అంటున్నాడు. అలా అనాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ధృతరాష్ట్రుడికి. అట్లాగే నిన్న మనం చెప్పుకున్నాం మన దేహంలోనే మూడు క్షేత్రాలు ఉన్నాయి, అలాగనే ఈ లోకంలో కూడా మూడు క్షేత్రాలు ఉన్నాయి. ఎందుకనంటే దేవజన్మలన్నీ కూడా ధర్మక్షేత్రాలు, పశుజన్మలన్నీ కురుక్షేత్రాలు, మానవ జన్మలన్నీ ధర్మక్షేత్ర కురుక్షేత్రాలు. సరే, ఇంతకీ కురుక్షేత్రం యొక్క కథ ఏమిటి? అసలు ఎక్కడుంది కురుక్షేత్రం, ఏమిటి దీని యొక్క కథ అంటే, ఢిల్లీకి ఉత్తరంగా 152 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ కురుక్షేత్రం. హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి అంబాలా అనేటువంటి పట్టణానికి దక్షిణంగా ఉంది. కౌరవ పాండవుల మధ్య ఈ కురుక్షేత్రంలోనే 18 రోజులు గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినటువంటి ప్రదేశం ఈ కురుక్షేత్రం. ఇది అందరికీ కూడా పరిచయమైనటువంటి విషయం, ఎందుకంటే కురుక్షేత్రంలోనే యుద్ధం జరిగింది అని. కానీ ఇది ధర్మాచరణకి ముఖ్యమైనటువంటి ప్రదేశం అనే విషయం కూడా మనం గమనించాలి. ఇక్కడే పరశురాముడికి భీష్ముడికి మధ్య 23 రోజుల పాటు యుద్ధం జరిగింది మొదట్లో. అదేవిధంగా పరశురాముడికి అనేక మంది రాజులకి కూడా ఈ కురుక్షేత్రంలోనే యుద్ధం జరిగింది. అదిగాక పరశురాముడు 21 మార్లు ఈ భూమండలం అంతా కూడా తిరిగి క్షత్రియులైనటువంటి వాళ్ళని వధించాడు. ఆ తర్వాత ఆ క్షత్రియుల యొక్క రక్తం 5 కాలువలుగా ప్రవహిస్తే వాటి మధ్య కూర్చొని తండ్రికి తర్పణాలు వదిలి తపస్సు చేశాడు పరశురాముడు ఈ 5 రక్తపు నదుల మధ్య. అందుకనే దీనికి శమంత పంచకం అనేటువంటి పేరు వచ్చింది. ఇక్కడే ఈ కౌరవ వంశానికి చెందినటువంటి కురు అనేటువంటి రాజు, ఆ రాజు పేరు మీదుగానే కురు వంశం అనేటువంటిది, కౌరవ వంశం అనేటువంటిది వచ్చింది. ఆ కురు అనేటువంటి పేరు కలిగిన హస్తినాపురపు రాజు బంగారు నాగలితోటి ఇక్కడ భూమిని దున్ని అనేకమైనటువంటి యజ్ఞాలు చేశాడు. మరి కురురాజు కృషియోగ్యం చేసినటువంటి క్షేత్రం కాబట్టి దీనికి కురుక్షేత్రం అనేటువంటి పేరు వచ్చింది. ఇక్కడే దేవేంద్రుడు కురురాజుకు ప్రత్యక్షమై ఈ క్షేత్రంలో యుద్ధము కానీ లేకపోతే తపస్సు చేసు కానీ మరణించినట్లయితే వారికి ఉత్తమ గతులు లభిస్తాయి అని వరమిచ్చాడు దేవేంద్రుడు. అనేక మంది రాజులు, చక్రవర్తులు, మహర్షులు, రాజర్షులు ఇక్కడ తపస్సులు చేశారు. అంతేకాదు బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, అగ్ని మొదలైనటువంటి దేవతలు కూడా ఇక్కడ తపస్సులు చేసినట్లుగా ప్రతీతి అలా చెప్పుకుంటారు. అందుకే దీన్ని ధర్మక్షేత్రం అని కూడా అనడం జరిగింది. కనుక ఇది నిజంగానే ధర్మక్షేత్ర కురుక్షేత్రం. ఇది ధర్మక్షేత్రం కనుక మహాభారత యుద్ధం ఈ క్షేత్రంలోనే జరగాలని, అలా కనుక జరిగితే యుద్ధంలో మరణించినటువంటి వాళ్ళకి ఈ క్షేత్రం యొక్క మహాత్యం వల్ల సద్గతులు కలుగుతాయని భావించినటువంటి ధృతరాష్ట్రుడు ఎన్నో దుర్మార్గాలు చేసినటువంటి తన కుమారులకి ఉత్తమ గతులు కలిగించటం కోసమే ఎంతో ముందు చూపుతోటి ఈ కురుక్షేత్రాన్నే యుద్ధక్షేత్రంగా ఎంచుకున్నాడు. ఆయనకి అంత ముందు చూపు కూడా ఉంది ధృతరాష్ట్రుడికి. అసలు చూపు లేకపోయినా ఈ ముందు చూపు ఉంది. ఇక ఈ కురుక్షేత్రానికి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. బ్రహ్మక్షేత్రం అని, భృగుక్షేత్రం అని, ఆర్యావర్తం అని రకరకాల పేర్లతోటి ఈ క్షేత్రాన్ని మహాభారతంలో పిలుస్తూ ఉంటారు. కురుక్షేత్రానికి 6 కిలోమీటర్ల దూరంలో జ్యోతిసర్ అనేటువంటి చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామానికి వెలుపల 150 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు ఉన్నటువంటి చాలా లోతైనటువంటి ఒక సరస్సు ఉంది. ఈ సరస్సు ఒడ్డున శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసినట్లుగా మనకి చెబుతూ ఉంటారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద చెట్టు ఆ గీతోపదేశాన్ని చేసేటువంటి దాన్ని చూస్తున్నదట. అది ఆ సరస్సు ఒడ్డునే ఉన్నది, దానికి నిండుగా ఒక వలని కప్పేశారు. ఇప్పుడు కురుక్షేత్రానికి మరొక వైపున, ఇది ఒక వైపున 6 కిలోమీటర్ల దూరం, మరొక వైపున 3 కిలోమీటర్ల దూరంలో నర్కటారి అనేటువంటి చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలోని ఒక ఆలయంలో భీష్ముడు అంపశయ్య మీద పడుకొని ఉన్నట్లుగా దర్శనమిస్తూ ఉంటాడు. అంటే భీష్ముని యొక్క ఆ అంపశయ్య అక్కడ ఉన్నదని ప్రతీతి. ఇక భీష్ముని యొక్క దాహాన్ని తీర్చడానికి అర్జునుడు భూమిలోకి ఒక బాణం వేస్తాడు. వేస్తే దాంతో నీరు కాస్త పైకి పెల్లుదికి అవి భీష్ముడి నోట్లో పడతాయి. దీనికి బాణగంగ అని పేరు. ఇది కూడా అక్కడ ఉన్నది, ఆ చిన్న గ్రామం దగ్గర ఉన్నటువంటి ఆలయంలో. కురుక్షేత్రంలో ఉన్నటువంటి నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది. ఈ కురుక్షేత్రం యొక్క మహాత్మ్యాన్ని గురించి మహాభారతం మాత్రమే కాదు, బ్రహ్మపురాణం, విష్ణు ధర్మోత్తర పురాణం, వామన పురాణం మొదలైనటువంటి పురాణాల్లో కూడా చెప్పబడింది. అందుకనే ఈ కురుక్షేత్రం ధర్మక్షేత్రం అనేటువంటి విషయంలో సందేహం లేదు. అయితే మరి ధృతరాష్ట్రుడు కూడా అన్నాడు కదండి, ఈ కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అని, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అన్నాడు. అయితే ధృతరాష్ట్రుడు అలా పలకటానికి ఆయన యొక్క ఆలోచన వేరే ఉంది. అది ధర్మక్షేత్రం కాబట్టి ధర్మక్షేత్రం అల్ల, ఆయన ఒకందుకు దీన్ని ధర్మక్షేత్రం అని అన్నాడు. ఏమిటనంటే తమో గుణంతో అంధుడైనటువంటి వాడు ధృతరాష్ట్రుడు, అతడికి రాజ్యం మీద చెప్పలేనంత వ్యామోహం, అదేవిధంగా కొడుకుల మీద విపరీతమైనటువంటి మమకారం, తన చేత చిక్కినటువంటి రాజ్యాన్ని అంత తేలిగ్గా వదులుకోడు. అలాగని పాండవులతో యుద్ధం కూడా ఇష్టం లేదు ఆయన. అందుకే సంజయుని రాయబారానికి పంపించాడు. మొదట పాండవుల దగ్గర నుంచి ద్రౌపద పురోహితుడు వస్తే ఈయన ఏం చేశాడంటే సంజయుని పంపించాడు రాయబారానికి. ఏమని చెప్పమన్నాడు ఆయన, అడిగాడు సంజయుడు, నన్ను ఏం చెప్పమంటావు, వాళ్ళకి ఏమిచ్చి సంధి చేసుకుంటావు అని అడిగితే ధృతరాష్ట్రుడు చెప్పాడు. ఎంత చక్కని సమాధానం చెప్పాడో చూడండి. ఓ సంజయ, నా కొడుకు దుర్మార్గుడు, నా మాట వినటంలా రాజ్యలోభంతో వాడు చెడిపోతే చెడిపోని, కానీ ఓ ధర్మనందన, నీవు ధర్మాత్ముడివి, ఉత్తముడివి, సన్మార్గవర్తనుడివి, హింసకు వ్యతిరేకవి, పెద్దల్ని గౌరవించేటువంటి వాడివి, లోకంలో నీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఎంతగానో వ్యాపించి ఉన్నాయి, అటువంటి నీవు రాజ్యం కోసం మారణ హోమం చేస్తావా, ఈ రక్తపు కూడు తినే కన్నా భిక్షాటనం చేసుకొని జీవించడం మేలు కదా అని చెప్పమన్నాడు. ఇది సంజయుడితో చెప్పమన్నమాట. అంటే మేము ఏమీ ఇవ్వము, మీరు యుద్ధం చేయొద్దు, మొత్తం మాకే ఉండాలి, మీ రాజ్యం మా రాజ్యం మొత్తం మాకే ఉండాలా, మీరు మాత్రం అడుక్కు తినండి, యుద్ధం మాత్రం చేయొద్దు, ఎందుకంటే నువ్వు మంచివాడివి కదా, ధర్మాత్ముడివి కదా, నీకు ఆ పేరు శాశ్వతంగా నిలబడుద్ది. ఇది సంజయ రాయబారం యొక్క సారాంశం. అయితే తన పథకం పార్ల, అంటే సంజయుడు వెళ్ళాడు, ధృతరాష్ట్రుడు చెప్పమన్న మాటలు చెప్పాలి కాబట్టి చెప్పాడు, కానీ అక్కడంతా వ్యతిరేకమైనటువంటి భావాలు వచ్చినాయి, తన పథకం పారలేదు. సరే శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చాడు రాయబారిగా, మంచిగా చెప్పాడు. అయినా ధృతరాష్ట్రుడు మెత్తగా మాట్లాడి వగలబోయాడే కానీ రాజ్యం ఇవ్వటానికి కానీ, చివరికి పాండవులు 5గురికి 5 ఊళ్ళు ఇవ్వటానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించి తలుచుకోలే. అయితే ఆ మాట తన నోటి మీదుగా చెప్పకుండా దుర్యోధనుడు చెప్పేటట్లుగానే చేశాడు ధృతరాష్ట్రుడు. ఇది ధృతరాష్ట్రుడి యొక్క అద్భుతమైనటువంటి తెలివితేటలు. తన కొడుకు తన మాట వింటలేదని నెపాన్ని తన కొడుకు మీద వేశాడు. శ్రీకృష్ణుడితో చెప్పాడు, నేనేం చేసేదయ్యా, నాకు మాత్రం పాండవులంటే చాలా ప్రేమ, వాళ్ళకి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలని నా కోరిక, కానీ నా కొడుకు వింటలేదు, మరి నేనేమో అంధుణ్ణైపోతుని, అందుకని నేనేం చేసేది అని అలా వగలబోయి తప్పుకున్నాడు. ఇదంతా ఎందుకనంటే, ఇలా తప్పుకోవటం ఎందుకంటే, ఎలాగైనా సరే యుద్ధంలో తామే గెలుస్తాము, తామకే జయం అనేటువంటి నమ్మకం ఉంది. ఈ నమ్మకం కలగటానికి కారణం ఏమిటనంటే, దుర్యోధనుడిని పిలిచి అడిగాడు, నాయన దుర్యోధన, మరి ఇప్పుడు వాళ్ళతోటి యుద్ధానికి సిద్ధపడుతున్నావు కదా, మరి శత్రు బలం ఏమిటో మన బలం ఏమిటో ఏమైనా తెలుసుకున్నావా, అసలు ఆ భీముడిని కనుక తలుచుకుంటే నాకు నిద్ర పట్టదురా, అలాగే అర్జునుడు సర్వశస్త్రాస్త్ర సంపన్నుడు, మరి వాళ్ళిద్దరిని తలుచుకుంటే నాకు నిద్ర కూడా పట్టదు, మరి అలాంటి వాళ్ళతో పోరాటానికి సిద్ధపడుతున్నావు కదా, మరి ఏమిటి నీ పరిస్థితి అని అడిగాడు. అడిగితే దానికి దుర్యోధనుడు చెప్పాడు, తండ్రి అసలు ఈ భీష్ముణ్ణి ద్రోణుణ్ణి కృపాచార్యుణ్ణి వీళ్ళని చూసి నేను యుద్ధానికి సిద్ధపడ్డాను అనుకున్నావేమో, అదేం కాదు, నేను నా సోదరుడు దుశ్శాసనుడు నా మిత్రుడైనటువంటి కర్ణుడు మేము ముగ్గురం చాలు పాండవ సేన మొత్తాన్ని హతం చేయటానికి, ఐదుగురు పాండవుల్ని సంహరించడానికి మేము ముగ్గురం చాలు, నువ్వు ఏం భయపడాల్సినటువంటి పని లేదు అని ధైర్యం చెప్పాడు. మళ్ళీ ఒకసారి కూడా పిలిచి అడిగాడు ధృతరాష్ట్రుడు, మళ్ళీ ఇదే మాట చెప్పాడు దుర్యోధనుడు. అప్పుడు ఓహో ఇక మనకి విజయం ఖాయం అని ఒక నమ్మకం ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు దుర్యోధనుడు మాట మీదనే కాదు, ధృతరాష్ట్రుడు అంత తేలిగ్గా నిర్ణయానికి వచ్చేవాడు కాదు, కానీ తర్వాత ఆలోచించాడు ఏమిటనంటే, తమ పక్షంలో భీష్ముడు సర్వసేనాధిపతిగా ఉంటాడు, ఆ భీష్ముడు అజేయమైనటువంటి వాడు, అంటే ఎప్పుడు కూడా ఇంతవరకు అపజయం అనేటువంటి జరగడు, ఎన్నో యుద్ధాలు చేశాడు, ఆయన వయస్సు 400 సంవత్సరాలు, ఇప్పుడు ఇప్పటిదాకా ఎన్ని యుద్ధాలు చేసినా ఆయన విజయం సాధించడమే కానీ అపజయం అనేటువంటిది ఆయనకి ఎప్పటికీ లేదు, సర్వశస్త్రాస్త్ర సంపన్నుడైనటువంటి వాడు. ఇవన్నీ కాకుండా ఆయనకి స్వచ్ఛంద మరణం వరంగా ఉంది, అంటే ఆయన చనిపోవాలనుకుంటే చనిపోతాడే కానీ ఆయన్ని చంపగలిగినటువంటి వాడు ఈ లోకంలో ఎవరు లేరు, ఎందుకంటే తండ్రి ఇచ్చినటువంటి వరం ఉంది కాబట్టి ఆయన్ని ఎవరూ వధించలేరు గనక, ఆయన సర్వసైన్యాధిపతిగా ఉన్నాడు గనక ఇక మన సైన్యానికి ఏం పర్వాలేదు. దుర్యోధనుడు చెప్పినట్టుగా దుర్యోధన దుశ్శాసన కర్ణులు కాదు, ఆయన నమ్మకం భీష్ముడు. ఇక భీష్ముడు మాత్రమే కాకుండా ద్రోణాచార్యుడు కృపాచార్యుడు ఇద్దరు ఉన్నారు. ఈ ద్రోణాచార్యుడు కృపాచార్యుడు బావా భావవర్ధులు, ఇద్దరు కూడా బ్రాహ్మణులు, ఇద్దరు కూడా సర్వశస్త్రాస్త్ర సంపన్నులైనటువంటి వాళ్ళు, ఇద్దరు కూడా అందరికీ గురువులు కాబట్టి, గురువులు కాబట్టి ఆ గురువుల్ని అంత తేలిగ్గా చంపరు శిష్యులు. ఇక రెండో విషయం ఏంటంటే బ్రాహ్మణులు కనుక బ్రాహ్మణ హత్య బ్రహ్మ హత్య అవుతుంది, అందుకని వీళ్ళని చంపడానికి ఎవరూ ముందుకు రారు కనుక ఈ పాండవ శ్రేయస్సుని కోరేటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వీళ్ళు గురువులు కనుక వదార్హులు కాదు అని విశ్వసించాడు ధృతరాష్ట్రుడు. ఇక తమ పక్షంలో ఎంతమందో వీరులు ఉన్నారు, చాలామంది వీరులు ఉన్నారు, కానీ పాండవ పక్షంలో వీరులు చాలా తక్కువగా ఉన్నారు. బాగా లెక్కేస్తే భీమార్జునులు ముఖ్యమైనటువంటి వాళ్ళు, ఇక వాళ్ళు తప్పిస్తే సాత్యకి దృష్టజ్యుమ్నుడు ద్రుపదుడు విరాటుడు వీళ్ళు ఉన్నారు, మొత్తం కలిపిన 5-6 కంటే లేరు. కానీ తమ పక్షంలో ఓ 25-30 మందికి పైన ఉన్నారు మహావీరులైనటువంటి వాళ్ళు. ఇంకొక విషయం ఏమిటనంటే తమదేమో 11 అక్షరాల సేన, పాండవులదేమో 7 అక్షరాల సేన కాబట్టి సేనలో కూడా తమలో సగానికి కొద్దిగా పెంచుంది కానీ తమతో సమానంగా లేదు. అందువల్ల ఎలా చూసినా సరే విజయం తమదే అనేటువంటి ధీమా ఏర్పడింది ధృతరాష్ట్రుడికి. అయితే పైకి అలా ధీమా చూపించడు, పైకి అన్ని వగలబోతుంటాడు, లోపల మాత్రం ఆ ధీమా ఉంది. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో శ్రీకృష్ణుడే కాదు ఎవరు చెప్పినా వినదలుచుకోవాలి కానీ అన్ని వింటాడు, నాదేముందయ్యా నేనేం చేసేది అంటాడు. కాబట్టి అది ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం. అయితే ఇలాంటి ధృతరాష్ట్రుడికి 10 రోజుల యుద్ధం పూర్తయిన తర్వాత ఆ కురుక్షేత్ర యుద్ధ భూమి నుంచి తిరిగి వచ్చినటువంటి సంజయుడు ఆ యుద్ధ విశేషాలు వినిపించడానికి వచ్చి, ఓ ధృతరాష్ట్ర మహారాజా, శిఖండి చేతిలో భీష్ముడు అంపశయ్య మీద నేల కూలిపోయాడయ్యా అని చెప్పడంతో ధృతరాష్ట్రుడి యొక్క ఆశాసౌధం నేల కూలిపోయింది. ఆశ్చర్యంతో నిరుత్తరుడైపోయాడు. భీష్ముడు ఏమిటి, పడిపోవటం ఏమిటి? ఆయన్నే నేను నమ్ముకుంది కనుక ఆయన పడిపోయాడంటే నమ్మలేకపోతున్నాడు. తన ఆశాసౌధం నేల కూలిపోయింది, నిరుత్తరుడైపోయాడు. పాదాల కింద ఉన్నటువంటి భూమి అంతా కంపించినట్లయిపోయింది. నమ్మలేనటువంటి నిజాన్ని వినటంతో హతాశుడయ్యాడు. అవధ్యుడైనటువంటి భీష్ముడు పడిపోవటం, అది శిఖండి చేతిలో పడిపోవటం అనేది వినటంతో ఖచ్చితంగా ఏదో అధర్మం జరిగింది. అధర్మం కనుక జరగకపోతే భీష్ముడు పడిపోవటం ఏమిటి? అయితే ఏమి అధర్మం జరిగింది అని సంజయుణ్ణి డైరెక్ట్ గా అడగటానికి వీల్లేదు. ఎందుకని, ఏ ముఖం పెట్టుకొని అడుగుతాడు? అయ్యా, పాండవులు ఏమైనా అన్యాయం చేశారా, ధర్మరాజు అన్యాయం చేశాడా అని అడగాలంటే అన్ని అన్యాయాలు చేసినటువంటి ఆయన ఈయనైతే, అన్ని అధర్మాలు చేసినటువంటి వాడు ఈయనైతే, వాళ్ళు అన్యాయాలు చేశారని అడిగితే సంజయుడి దగ్గర పల్సరైపోతాడు. కానీ ఎలాగో అడగాలి, తప్పదు. అందుకే తన భావాన్ని ప్రత్యక్షంగా వ్యక్తం చేయకుండా పరోక్షంగా అంటున్నాడు, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో ఏం జరిగిందయ్యా, అంటే ఏం అన్యాయం జరిగింది అని అర్థం అన్నమాట. అది ధర్మక్షేత్రం కదా కురుక్షేత్రం, అక్కడంతా ధర్మమే కదా, మరి అక్కడ ఏం అన్యాయం జరిగింది అనేటువంటి భావనతోటి ఆ మాట అనకుండా, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా వారు పాండవులు ఏం చేశారు అని అన్నాడు. తాను పాండవుల పట్ల ఎంత అధర్మంగా ప్రవర్తించినా, ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని అన్యాయాలు చేసినా, వాళ్ళు మాత్రం తన కుమారుల పట్ల ధర్మంగా నడుచుకోవాలి అనేటువంటి కోరిక ధృతరాష్ట్రుడి. అంటే అన్యాయాలు చేయటానికి వాళ్లే అర్హులు, పాండవులకి అన్యాయం చేసేటువంటి అర్హత లేదు, అధర్మంగా ఉండేటువంటి అర్హత లేదు, అందుకని వాళ్ళు చేయకూడదు. ఇది ధృతరాష్ట్రుడి యొక్క భావన. అందుకే కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రము అని ధృతరాష్ట్రుడు పేర్కొనటం జరిగింది. అయితే భగవద్గీత ధర్మ మంగళవాచకంతో ప్రారంభం కావటం ఇక్కడ అది ధృతరాష్ట్రుడు నోటి మీదుగా వచ్చింది. ధర్మక్షేత్రి అంటే వల్ల మొదటి 2 అక్షరాలు ధర్మ, కాబట్టి ధర్మ అనేటువంటిది మంగళవాచకం, అది పరమాత్మ వాచకం, కాబట్టి మంగళవాచకంతో గ్రంథం ప్రారంభమైంది. ఏ గ్రంథాన్ని అయినా సరే మంగళవాచకంతో ప్రారంభిస్తూ ఉంటారు, మంగళాచరణం చేస్తూ ఉంటారు, అది శాస్త్ర సాంప్రదాయం. ఈ ధర్మశబ్దం కూడా పరమాత్మ వాచకం కనుక భగవద్గీతకు కూడా మంగళాచరణ చేసినట్టే అయింది. మరి ఇంకేమన్నాడు ధృతరాష్ట్రుడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ సమావేశమైనటువంటి మామకాహ పాండవాశ్చైవ, మామక నా వాళ్ళు పాండవులు అంటున్నారు. అంటే కౌరవులనేమో మామక నావారు అంటున్నాడు ధృతరాష్ట్రుడు. అంటే పాండవులు తన వాళ్ళు కాదు, పాండవుల మీద అమితమైనటువంటి ప్రేమ అని చెబుతూ ఉంటాడు. మరి ఇప్పుడేమో మామక అని వేరు చేశాడు, నా వాళ్ళు పాండవులు అని వేరు చేసేసాడు. అంటే ధృతరాష్ట్రుడు ఇక్కడ భేద బుద్ధిని చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కౌరవులు తన వాళ్ళు, పాండవులు తన వాళ్ళు కాదు, తన శత్రువులు అన్నమాట. తన మాటలన్నింటినీ కూడా తూచా తప్పక పాటించినటువంటి వాడు ధర్మరాజు. ఏనాడు కూడా ధర్మరాజు ధృతరాష్ట్రుడి యొక్క మాటని కాదనలా. కుమారాస్త్ర విద్యా ప్రదర్శన అయిపోయిన తర్వాత సంవత్సరానికి ధర్మరాజుని యవరాజ్య పట్టాభిషేకం చేశాడు ధృతరాష్ట్రుడు. అంటే రాజునే చెయ్యాలా, కానీ అంత తేలిగ్గా సింహాసనాన్ని వదిలిపెడతాం ఇష్టం లేనటువంటి ధృతరాష్ట్రుడు తప్పదు గనక ధర్మరాజుని యవరాజ్య పట్టాభిషేకం చేశాడు. ఆ యవరాజ్య పట్టాభిషేకం చేసిన తర్వాత రాజ్యాన్ని బాగా వృద్ధి చేశారు పాండవులు. అయినా సరే ఆయనకి తృప్తి లేదు. కుమారుడు వచ్చి అడుగుతున్నాడు, తండ్రి అసలే నేను పాండవులకి భయపడతా ఉన్నాను, నువ్వేం ఇప్పుడు ధర్మరాజును యువరాజుగా చేశావు, మరి ఆయన తర్వాత రాజు అవుతాడు, ఆ తర్వాత ఆయన కొడుకులు, ఆ తర్వాత వాళ్ళ కొడుకులు, ఆ తర్వాత వాళ్ళ కొడుకులు, మరి మేమంతా కూడా వాళ్ళ మా చేతి కింద నీళ్లు తాగుతా బ్రతకాల్సిందేనా? ఎందుకు ఇట్లా చేశావు? ఏదో ఒకటి చేయాలా, వాళ్ళని మాత్రం ఇక్కడ ఉంచడానికి వీల్లేదు అని ఇలా గోల చేస్తూ ఉంటే ఓ పెద్ద ప్లాన్ వేసుకున్నాడు. ఆ ప్లాను ధృతరాష్ట్రుడేమో మనసులో వేసుకున్నాడు, దుర్యోధనుడేమో పైకే వేశాడు. ఏమిటనంటే పాండవులందరినీ కుంతీదేవితో సహా తగలబెట్టి చంపేసేయాలనుకున్నాడు. అందుకోసమని వారణావతం అనే చోట ఒక లక్క ఇంటిని కట్టించి అక్కడికి పంపించాలనుకున్నారు. అయితే అక్కడికి పొమ్మని ఎవరో అంటే పోరు, అందుకని ధృతరాష్ట్రుడే అనాల. అందుకని ధృతరాష్ట్రుడి చేత చెప్పించారు. ధృతరాష్ట్రుడు పిలిచాడు, నాయన ధర్మనందన, మీరు ఐదుగురు కూడా వారణావతానికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండండి, దాన ధర్మాలు చేయండి, పితృకార్యాలు చేయండి, అన్నీ చక్కగా అక్కడ ఉండి హాయిగా కొంత సుఖాన్ని అనుభవించండి, ఇక యుద్ధాలు యుద్ధాలు ఇప్పుడు ప్రస్తుతానికి అని చెప్పి వెళ్ళమన్నాడు. మారు మాట్లాడకుండా బయలుదేరాడు ధర్మరాజు, తమ్ములతోటి కుంతీదేవితోటి బయలుదేరాడు. ఇక అంటే ఇక్కడ ధృతరాష్ట్రుడి యొక్క మాటని మారు మాట్లాడకుండా అంగీకరించాడు. ఇక ద్రౌపది వివాహానంతరం అంటే అక్కడికి పోయిన తర్వాత ఆ ఏకచక్రపురంలో భిక్షాటన చేయటం, మరి ఆ తర్వాత ద్రౌపది నగరానికి పోవటం, ద్రౌపదిని వివాహం ఆడటం, ఆ తర్వాత ద్రౌపదిని వివాహం ఆడిన తర్వాత ఒక సంవత్సరానికి ఈ ధృతరాష్ట్రుడు తిరిగి రమ్మని చెప్పి విదురుని పంపించాడు. మారు మాట్లాడకుండా వచ్చేశారు. మళ్ళీ ఇక్కడ 5 సంవత్సరాలు ఉన్నారు. 5 సంవత్సరాలు ఉన్న తర్వాత మీకు అర్ధరాజ్యంగా కాండవ ప్రస్థనిస్తున్నాను వెళ్ళమన్నాడు. మారు మాట్లాడకుండా వెళ్ళాడు. కాండవ ప్రస్థం అంటే అది ఒక అరణ్య ప్రాంతం, అక్కడ నాగులు బలవంతులైనటువంటి వాళ్ళు. వీళ్ళు కనుక అక్కడ ఉంటే, వీళ్ళు బలవంతులు కనుక, వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడో అక్కడ పోరాటం వచ్చింది, వాళ్ళ చేతుల్లో వీళ్ళు పోతారు, మనకు అడ్డ వదిలిపోద్ది అని అనుకొని ఆ కాండవ ప్రస్థాన్ని ఇచ్చారు, అటవీ ప్రాంతాన్ని. మారు మాట్లాడకుండా వెళ్ళాడు ధర్మరాజు. తర్వాత దాన్ని ఇంద్రప్రస్థంగా మార్చుకొని 4 తమ్ముళ్ళు 4 దిక్కులకి వెళ్ళి చక్రవర్తి అయ్యాడు. రాజసూయాగం చేశాడు, చక్రవర్తి అయ్యాడు. వాళ్ళ యొక్క సంపదను చూసి కన్నుగుట్టి ఎలాగైనా సరే వాళ్ళ సంపదలు హరించాలని, మాయాజోదం ఆడాలని మళ్ళీ ధృతరాష్ట్రుడి చేతనే పిలిపించాడు. మళ్ళీ విదురుడే వెళ్ళి పిలిచాడు. మారు మాట్లాడకుండా తండ్రి మాట కనుక తిరిగి వచ్చాడు. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత జోదం ఆడారు, ఓడిపోయారు, తమ్ముళ్ళు ఓడిపోయాడు, తనను ఓడిపోయాడు, ద్రౌపదిని ఓడిపోయాడు, ద్రౌపదిని సభకి ఇడిపించారు, అవమానం చేశారు, పరాభవం చేశారు. ఆ తర్వాత అనేకమైనటువంటి ఉత్పాతాలు జరిగి ఈ వస్త్రాపహరణ జరుగుతున్న సేపు మౌనంగా ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు, ఆ తర్వాత అనేకమైనటువంటి ఉత్పాతాలు జరిగేటప్పటికి భయపడి ద్రౌపదిని పిలిచి వరాలుగా ఇచ్చి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యొక్క బానిసత్వాన్ని తొలగించి పంపించేశాడు. మళ్ళీ మార్గ మధ్యంలోనే అనుజ్యూతానికి రమ్మని పిలిపించాడు. మళ్ళీ వచ్చాడు తండ్రి పిలుపు గారు. అంటే చూడండి, ఎట్లా ధృతరాష్ట్రుడి యొక్క మాటని కాదనకుండా విన్నాడు. యవరాజ్య పట్టాభిషేకం తర్వాత మరి లక్క ఇంట్లో తగలబెట్టాలనే దురాలోచనతో వారణావతానికి వెళ్ళమంటే వెళ్ళాడు. ద్రౌపది వివాహానంతరం రమ్మంటే వచ్చాడు. 5 ఏళ్ల తర్వాత కాండవ ప్రస్థం ఇస్తున్నాం పొమ్మంటే పోయాడు. జోదానికి రమ్మంటే వచ్చాడు. కాదు మీ రాజ్యం మీకు ఇస్తున్నాను వెళ్ళండి అంటే వెళ్ళాడు. మళ్ళీ మధ్యలోనే మళ్ళీ రాంటి జోదానికి అంటే మళ్ళీ వచ్చాడు. ఇది ధృతరాష్ట్రుడి పట్ల దుర్యోధనుడు ప్రవర్తించినటువంటి తీరు, ధర్మరాజు ప్రవర్తించినటువంటి తీరు. మరి అయితే దుర్యోధనుడు ఎప్పుడన్నా ధృతరాష్ట్రుడి మాట విన్నాడా అంటే ఏమి వెళ్ళ. దుర్యోధనుడి మాట ధృతరాష్ట్రుడు వినాల్సిందే కానీ ధృతరాష్ట్రుడి మాట మాత్రం దుర్యోధనుడు ఎప్పుడు వెళ్ళ. ఎదురు ప్రశ్నించకుండా ధర్మరాజు విన్నాడు. ఎదురు చెప్పటం తప్ప ఏనాడు కూడా వెళ్ళలేదు దుర్యోధనుడు. మరి అలాంటి దుర్యోధన రాజుల్ని మామకాహ నావాళ్ళు అంటున్నారు. తన మాట ఎప్పుడు కూడా జమదాటినటువంటి పాండవుల్ని పాండవాశ్చ వాళ్ళు వేరే అని అంటున్నాడు. ఇది ధృతరాష్ట్ర యొక్క సంకుచితమైనటువంటి మనస్తత్వం, ఇది ధృతరాష్ట్రుని యొక్క మమకార బుద్ధి, ఇది ధృతరాష్ట్రుని యొక్క భేద బుద్ధి, పుత్రుల పట్ల ఉండవలసినటువంటి ఉండకూడనటువంటి భేద బుద్ధి. అంటే మూర్తి భవించినటువంటి మమకారం స్వార్థ బుద్ధే ధృతరాష్ట్రుడు. సరే ఇంకేమన్నాడు, మామక పాండవాశ్చైవాని కిమ అకుర్వత, ఏం చేశారు అన్నాడు. ఈ ఏం చేశారు అంటంలో కూడా ఒక విచిత్రమైనటువంటి భావన ఉంది. ఎందుకనంటే సాధారణంగా ఏం చేశారంటే యుద్ధ భూమిలో ఉన్నటువంటి వాళ్ళు యుద్ధం చేస్తారు, కానీ ఇంకేం చేస్తారు? యుద్ధం చేయటానికే కదా ఎప్పటి నుంచో ఆలోచించుకొని రాజులందరినీ సమకూర్చుకొని కురుక్షేత్ర యుద్ధ భూమికి వచ్చి రథాలు, ఏనుగులు, గుర్రాలు, పదార్థులతోటి సహా మహావీరులందరూ కూడా సమావేశమై యుద్ధం చేయటానికి సిద్ధపడ్డటువంటి వాళ్ళు యుద్ధం చేయకుండా విందు భోజనాలు చేస్తారా లేదా జూదం ఆడుకుంటారా? ఏం చేశారు అని అంటే ఏం చేస్తారు? ఎంతో కాలం నుంచి ఎదురు చూచినటువంటి యుద్ధం సంభవించినప్పుడు, యుద్ధరంగంలో నిలిచినప్పుడు యుద్ధమే చేస్తారు. ఈ విషయం ధృతరాష్ట్రుడికి తెలియదా? తెలుసు. తెలిసి కూడా ఎందుకని ఏం చేశారు అని అడుగుతున్నాడు. అయితే దీని మీద కొంతమంది ఈ భగవద్గీతకి ప్రవచనాలు చేసేటువంటి వాళ్ళు, కొంతమంది మహాత్ములు, స్వామీజీలు, ఇలా అందరూ కూడా ఒక రకమైనటువంటి భావాన్ని ఇక్కడ వ్యాఖ్యానాన్ని చెప్తారు. అంటే కిమ కుర్వత, ఏం చేశారని ధృతరాష్ట్రుడు అడిగినటువంటి మాటకి వాళ్ళు ఏం చెప్తారంటే, ఎందుకు అడిగాడయ్యా ధృతరాష్ట్రుడు ఈ మాట అని అంటే, అది ధర్మక్షేత్రం కదా, ఆ క్షేత్రంలో ప్రవేశించగానే దుర్మార్గులైనటువంటి నా కొడుకులకి ధర్మబుద్ధి కలిగిందేమో, వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ మారిపోయినాయేమో, దుష్ట ఆలోచనలన్నీ మారిపోయినాయేమో, అలా మారిపోయి పాండవులతో సంధి చేసుకుందాం, కాబట్టి వాళ్ళు ఐదుళ్ళే కదా అడిగింది, ఐదుళ్ళు ఇచ్చేసి సంధి చేసుకుందాం అని అనుకున్నారేమో, అందుకని ఏం చేశారు, ఏం జరిగింది, కిమ్ అకుర్వత, ఏం చేశారు అని అడిగాడు. లేదా నా కొడుకులకి అలాంటి మంచి బుద్ధి పుట్టకపోయినా పాండవులే ఎందుకులే ఈ ఐదోళ్ల కోసం అని చెప్పి మనం యుద్ధం చేయటం, అనవసరంగా ఇంతమందిని చంపుకోవటం అని వాళ్ళకి ఈ ధర్మ దృష్టి బాగా ఎక్కువై వద్దులే యుద్ధం అని చెప్పి వెళ్ళారేమో, అది ధృతరాష్ట్రుడి యొక్క ఆలోచన అట్లా ఉండి ఏం చేశారు సంజయ అని అడిగాడు అని కొంతమంది చెబుతూ ఉన్నారు. అయితే ఇది మాత్రం సరిపోయినటువంటి వ్యాఖ్య కాదు. ఎందుకని సరిపోయినటువంటి వ్యాఖ్య కాదంటే, అసలు ఎప్పుడు అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు? 10వ రోజు యుద్ధం జరిగిపోయిన తర్వాత భీష్ముడు పడిపోయాడు శిఖండి చేతిలో అని చెప్పిన తర్వాత కిమ్ అకుర్వత అని అడుగుతున్నాడు. ఏం చేశారు యుద్ధరంగంలో నావారు పాండవులు అని అడుగుతున్నాడు. అంటే అప్పుడు భీష్ముడు పడిపోయాడు కాబట్టి యుద్ధం జరుగుతున్నట్టేగా, ఈ 10 రోజుల నుంచి యుద్ధం జరిగినట్టే కదా, కనుక అది అందుకు అడిగింది కాదు. పైగా మరొక విశేషం ఏమిటంటే, అయస్కాంతం మంచి సూదుల్ని ఆకర్షిస్తుంది కానీ తుప్పుబట్టినటువంటి సూదుల్ని ఆకర్షించలేదు. అలాగనే దుష్టబుద్ధి అయినటువంటి దుర్యోధనుడి యొక్క మనస్సుని ఏ ధర్మక్షేత్రం కూడా మార్చదు. చాలామంది ఏమనుకుంటారంటే, ఈ క్షేత్రాలకు కనుక వెళితే ఆ క్షేత్ర ప్రభావం వల్ల మనలో మంచి జరుగుతుంటుంది, మనలో మంచి భావాలు వ్యక్తమవుతుంటాయి అని అనుకుంటా ఉంటారు. కానీ ఎవరికట్లా జరుగుద్ది? మనలో ఆ మంచి కనుక ఉంటే, భగవంతుని మీద కనుక భక్తి ఉంటే అప్పుడు అలా అనుకోవటం జరుగుద్ది. కానీ లేకపోతే మాత్రం వాళ్ళల్లో ఏ మార్పు కూడా రాదు. కాబట్టి ఇక్కడ వాళ్ళు చెప్పేటువంటి మాట సరిపోయినటువంటిది కాదు. మరైతే ఏంటండి, ఏమి చేశారు, కిమ్ అకుర్వత అని అంటంలో ఉద్దేశం ఏమిటి, ధృతరాష్ట్రుడి యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, ఎలా యుద్ధం చేశారు, ఏం చేశారంటే ఎట్లా యుద్ధం చేశారు, ధర్మంగానే యుద్ధం చేశారా, అధర్మం ఏమైనా జరిగిందా? అధర్మంగానే జరగకపోతే చికెన్ చేతిలో భీష్ముడు ఎట్ట పడిపోతాడు అనేటువంటి భావనతోటి ఏం చేశారు అని అడిగాడే గాని, అంటే ఏం అధర్మం చేశారు అని అడిగాడే గాని అక్కడ యుద్ధం చేశారా యుద్ధం చేయకుండా మానుకున్నారా అని కాదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తనది అధర్మం అయినప్పటికీ కూడా తనకే విజయం కలగాలి అనేటువంటిది ధృతరాష్ట్రుడి యొక్క భావన. తమకి తప్పకుండా విజయం కలుగుతుందని భావించాడు ధృతరాష్ట్రుడు. అయితే భీష్ముని యొక్క పతన వార్త వినటంతోనే ధృతరాష్ట్రుడి యొక్క మతి చెలించిపోయింది, మూర్ఛపోయాడు. ఆ తర్వాత కొంతసేపటికి తేరుకొని లేచాడు, మనసు అల్లకల్లోలమైపోయింది. తనకు తెలియకుండానే ధర్మ అనేటువంటి శబ్దం తన నోటి నుంచి వచ్చింది. ఎందుకనంటే బయటపడకుండా ఉండాలి కాబట్టి, ఏం అన్యాయం చేశారు ఏం అధర్మం చేశారు అని అడగకూడదు కాబట్టి దానికోసం కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రంగా చెప్పాల్సి వచ్చి ఈ ధర్మ అనేటువంటి శబ్దం ఈ ధృతరాష్ట్రుడి నోటి మీదుగా బయటకు వచ్చేసింది. తన వాళ్ళకి జయం కలుగుతుందా లేదా అనేటువంటి ఆదుర్దాతోటి సంజయుడిని ప్రశ్నించాడు. అందుకని ఆ తొందరలో అనేశాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని. విజయం ఎవరికి కలుగుతుందో తెలుసుకోవాలి అనేటువంటి భావన ధృతరాష్ట్రుడిలో ఉంది. అందుకనే పరోక్షంగా ఇండైరెక్ట్ గా అప్పుడప్పుడు సంజయుడితోటి అడుగుతూ ఉంటాడు. అయితే డైరెక్ట్ గా అడగడు, మాకు విజయం కలుగుద్దా పాండవులకు కలుగుద్దా అని అడగడు, కానీ ఇండైరెక్ట్ గా అడుగుతా ఉంటాడు. అయితే డైరెక్ట్ గా ప్రశ్న వేయకుండా ఇలా ఇండైరెక్ట్ గా తెలివిగా ప్రశ్నించాను అనుకుంటాడు ధృతరాష్ట్రుడు. దానికి తగ్గట్టుగానే సంజయుడు కూడా డైరెక్ట్ గా సమాధానం చెప్పకుండా అంతకన్నా తెలివిగా తన యొక్క సమాధానాన్ని బాగా కొనసాగించి, అంటే 18 అధ్యాయాలు అయిపోయేదాకా తన సమాధానాన్ని, యుద్ధరంగంలో ఏం జరిగిందో, అంటే శ్రీకృష్ణుడు భగవద్గీతను ఎట్లా బోధించాడో అంతా చెప్పిన తర్వాత చిట్టు చివరికి ఎవరికి విజయం కలుగుద్ది అనేటువంటి విషయాన్ని ఆయన కౌరవులకు కలుగుద్ది పాండవులకు కలుగుద్ది అని స్పష్టంగా విడమర్చి చెప్పకుండా ఒక మాట అన్నాడు చిట్టు చివరిలో. అంటే భగవద్గీతలో 78వ శ్లోకం 18వ అధ్యాయం 78వ శ్లోకం, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ అన్నాడు. ఎక్కడ ధనుర్ధర, ఎక్కడ యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు ఉన్నాడో, ధనుడైనటువంటి పార్థుడు అర్జునుడు ఉన్నాడో తత్ర అక్కడే శ్రీ విజయ సంపద విజయము ఉంటాయి అన్నాడు. ఇంకేం కావాలా, అయిపోయింది భగవద్గీత అంతా చెప్పేశాడు. అంతా చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడికి ఇంకా అసలు విషయం చెప్పలేదే అని ఉంది. అందుకని అప్పుడు ఆ మాట కూడా చెప్తాడు. అయితే సంజయుడు చివరిదాకా చెప్పలేదు కానీ ధృతరాష్ట్రుడు మాత్రం తన నోటితోనే అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ధృతరాష్ట్రుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటి, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామక పాండవాశైవ కిమకుర్వత సంజయ అన్నాడు కదా, దాంట్లోనే ఉంది సమాధానం కూడా. ఏమిటా సమాధానం, మొట్టమొదటి 2 అక్షరాలు, చిట్టు చివరి 2 అక్షరాలు. ధర్మక్షేత్రే అనే దాంట్లో ధర్మ, సంజయ అనే దాంట్లో చివరి 2 అక్షరాలు జయ. ధర్మ జయ ఆ రెండు కలిపితే ధర్మానికే జయం. కాబట్టి ధర్మాత్ములు పాండవులు కాబట్టి వాళ్ళకే జయం. పాండవులు ధర్మాత్ములు అన్న సంగతి ధృతరాష్ట్రుడికి బాగా తెలుసు, తమది దుర్మార్గం అన్న సంగతి బాగా తెలుసు. తెలిసినప్పటికీ కూడా తమకే రాజ్యం కావాలి, రాజ్యం మాత్రం వదిలిపెడతానికి వీలు ఈ భావంతో ఉన్నాడు. అయితే మరి ఆయన ఆయన అనుకోకుండా అన్నటువంటి మాటల్లో మొదటి 2 అక్షరాలు ధర్మ, చివరి 2 అక్షరాలు జయ, కాబట్టి ధర్మానికే జయము అని నిగూఢంగా ఒక సమాధానం దాగి ఉంది ధృతరాష్ట్రుడి యొక్క ప్రశ్నలో. మన దేహమే కురుక్షేత్రం, ఇందులో ధర్మానికి అధర్మానికి, మంచికి చెడుకి, మంచి గుణాలకి చెడ్డ గుణాలకి, దైవీ గుణాలకి ఆసురీ గుణాలకి ఎప్పుడు కూడా పోరాటం జరుగుతూనే ఉంటుంది. మనం అప్పుడప్పుడు ఎవరి మీద కోపంతో వాడిని ఏదైనా చేద్దామా అనుకుంటాం, మళ్ళీ మనలో ఉన్నటువంటి వివేకం వద్దులే వాడి పాపాన్ని వాడే పోతాడు, లేకపోతే వాడు బాగుపడితే నాకే చెడిపోతే నాకే, నేను బాగుండాలి కానీ కాబట్టి ఆ విషయం కూడా నాకు అక్కర్లేదు అని ఇలా మన లోపల ఉన్నటువంటి మంచి గుణాలు చెడ్డ గుణాలు ఎప్పుడు కూడా పోరాటం చేస్తూనే ఉంటాయి. అయితే ఇలా పోరాటం చేసినప్పుడు, ధర్మానికి అధర్మానికి పోరాటం జరుగుతున్నప్పుడు మనం మాత్రం ధర్మం వైపునే నిలబడాలి. అసలు మహాభారతం లక్ష శ్లోకాల గ్రంథం మొత్తం కూడా ఏమిటయ్యా మహాభారతం యొక్క సారాంశం అని అంటే ఒక్క మాటలో చెప్పొచ్చు, ఒక వాక్యం. ధర్మానికి అధర్మానికి పోరాటం జరిగినప్పుడు ధర్మానికి బలం తక్కువ ఉన్నా అధర్మానికి బలం ఎక్కువగా ఉన్నా చివరికి ధర్మమే జయిస్తుంది అని చెప్పి లోకంలో ఉన్నటువంటి మానవులందరినీ కూడా ధర్మ మార్గంలో నడిపించడమే మహాభారతం యొక్క ఉద్దేశం. ఎందుకంటే మహాభారతం మొత్తం తెలుసుకున్న తర్వాత ఇది మనకి ఏమి సందేశం ఇస్తున్నది అంటే మళ్ళీ మనకి సందేహాలు వస్తాయి. ఎంత బాగానే చదువుకోవచ్చు కానీ ధర్మానికి అధర్మానికి పోరాటం జరిగినప్పుడు, ధర్మానికి బలం తక్కువగా ఉన్నా అధర్మానికి బలం ఎక్కువగా ఉన్నా చివరికి ధర్మమే జయిస్తుంది అని చెప్పి మానవులందరినీ కూడా ధర్మ మార్గంలో నడిపించడమే మహాభారతం యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ కూడా మన లోపల ధర్మము అధర్మము రెండు పోరాడుకుంటాయి, దైవీ గుణాలు ఆసురీ గుణాలు పోరాడుకుంటా ఉంటాయి. మనం ఏం చేయాలి? ఆ ధర్మం పక్కనే నిలబడాలి. మనం ధర్మాన్నే అనుసరించాలి, ధర్మానికే ఉత్తమమైనటువంటి స్థానం మంచి స్థానం ఇవ్వాలి. ఇది మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం. భగవద్గీత ద్వారా కూడా, మహాభారతమైనా భగవద్గీత అయినా ధర్మమే ప్రధానం, ధర్మాన్నే అనుసరించాలి అనేటువంటి విషయమే మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇక భగవద్గీత విషయంలో ఒక చిత్రమైనటువంటి చమత్కారం ఉంది. హోల్కర్ మహారాణి అహల్యాబాయి ఈ భగవద్గీతని బాగా తెలుసుకోవాలి అని చెప్పి ఒక పండితుడిని పిలిపించింది. ఆయన చేత భగవద్గీతను చెప్పించుకుందాం అనుకొని ఆయన్ని పిలిపించి ఆయన్ని బాగా గౌరవించి కూర్చోబెట్టి నాకు భగవద్గీత చెప్పండి అంది. ఆయన మొదటి శ్లోకాన్ని చదివాడు. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనగానే శాస్త్రులు గారు ఇక ఆపండింది. అదేందమ్మా ఇంకా శ్లోకం కూడా పూర్తి కాలేదన్నాడు. ఎందుకండి ఇంకా శ్లోకం పూర్తి కావటం? ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నారు కదా, ఎవరన్నా అన్నయండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నారు, కాస్త పదాలు అటు ఇటు మారుద్దాం. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు, ఏ క్షేత్రంలో ఉన్నా ధర్మాన్ని ఆచరించు. ఇంకా నాకు అర్థమైపోయిందండి, చాలు. ఇంకెందుకు? నేను ఈ మానవ జీవితంలో మనం ఏమి సాధించాలనో, ఏ ప్రకారంగా మనం మోక్షాన్ని సాధించాలనో, ఏ ప్రకారంగా మనం జన్మ సార్థక్యాన్ని పొందాలనో, ఆ మొత్తం కూడా ఈ ఒక్క పదంలో ఉంది, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. ఆయన ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నాడు, ఈయనేం చేసింది క్షేత్రే క్షేత్రే ముందుకు తీసుకొచ్చి ధర్మం కురు. కాబట్టి ఏ క్షేత్రంలో ఉన్నా ధర్మాన్ని ఆచరించండి అని. కాబట్టి ఇంతకన్నా తరుణోపాయం ఏముంది శాస్త్రులు గారు? ముక్తిని అందుకోవాలన్నా, మోక్షాన్ని పొందాలన్నా, శాశ్వత ఆనందాన్ని పొందాలన్నా, జన్మ సార్థక్యం చేసుకోవాలన్నా ఇంకా ఏం కావాలి అని ఆమె చాలు, ఇంతటితోటి చాలండి భగవద్గీత మొత్తం వినకుండా ఒక్క మాటతో అంటే ఆమె అంత చైతన్యం కలిగినటువంటిది, నైపుణ్యం కలిగినటువంటిది. అందు శాస్త్రంలో కూడా అంటే ఆమెకి విశేషమైనటువంటి పరిజ్ఞానం ఉండటం వల్ల ఒక్కసారిగా ఆ మాటతో అలా చెప్పి మరి. కాబట్టి ధర్మాచరణమే మానవుడికి ప్రధానమైనటువంటిది అని మళ్ళీ ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మానవుడికి కూడా ధర్మాచరణే ముఖ్యమైనటువంటిది అని. ఇక రెండవ శ్లోకానికి పోయే ముందు భగవద్గీత అనర్ఘమైనటువంటి రత్న రాసుల నిలయమైనటువంటి ఒక మహాసాగరం, మహాసముద్రం. ఈ మహాసాగరంలో మునిగి అనేక మంది మహాత్ములైనటువంటి వాళ్ళు తమకి చిక్కినటువంటి రత్నాలు తెచ్చుకున్నారు. ఎందుకనంటే అక్కడ లక్షల కొద్ది రత్నాలు ఉంటాయి కానీ అన్నీ మనకి దొరకవు, ఒకటో రెండో దొరుకుతాయి చాలు. ఒకటో రెండో దొరికితే అది మన జీవితానికి సరిపోదు, ఆ ప్రకారంగా భావించారు మహాత్ములైనటువంటి వాళ్ళు. కాబట్టి మనం కూడా ఈ భగవద్గీత అనేటువంటి సాగరంలో మునకలు వేద్దాం, ఇందులో చెప్పినటువంటి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనిద్దాం, ప్రతి విషయాన్ని ఎందుకు చెప్పారో దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలనో తెలుసుకుందాం. అలా తెలుసుకొని మన జీవితాల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం అనేటువంటి విషయాన్ని గమనించాలా, భగవద్గీతని అందుకో తెలుసుకోవాలా అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. మరి ధృతరాష్ట్రుడు ఇక్కడ ప్రశ్న వేశాడు. భగవద్గీత మొత్తంలో ధృతరాష్ట్రుడి యొక్క ప్రశ్న, ధృతరాష్ట్రుడు మాట్లాడిన మాట ఇదొక్కటే, ఇక ఎక్కడ మాట్లాడతలేదు, ఇదే మొదటిది ఇదే చివరిది. ఇక మిగిలిందంతా కూడా సంజయుడు మాట్లాడింది. సంజయుడు ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడు. ఆ చెప్పేటప్పుడు అర్జునుడు ఇట్లా మాట్లాడాడని, వాసుదేవుడు ఇట్లా మాట్లాడాడని ఇలా చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మరి ధృతరాష్ట్రుడి యొక్క ప్రశ్నకి సంజయుడు ఏం చెబుతున్నాడు అది రెండవ శ్లోకం. శ్లోకం వరకు ఈ రోజున చదువుదాం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఇది శ్లోకం. ఈ శ్లోకాన్ని గురించి మనం రేపు చెప్తాం.